Voice of India. Mind Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే లలిత గారి అక్షరాల పుదోట కార్యక్రమం జూన్ 29, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
మైండ్ మీడియా వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. నేను మీ ఆర్జే ఆంధ్ర లలిత మీ అందరికీ అక్షరాల పూదోటలోకి స్వాగతం పలుకుతున్నానండి. ఎలా ఉన్నారండి? కులాసాగా ఉన్నారా? మనం ప్రతివారం శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారి పూర్వీ కథా సంపుటిలోంచి కథలు వింటున్నాం కదండి. మరి ఈ వారం కూడా ఆ కథా సంపుటిలోంచి కథలు వినటానికి ప్రయత్నిద్దామా అండి. 2015 సంవత్సరంలో శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారికి అపురూప హాస్య పురస్కారం, మునిమాణిక్యం నరసింహారావు స్మారక ధర్మనిధి పురస్కారం లభించాయండి. ఇప్పుడు మనం కథల్లోకి వెళ్ళిపోదామా అండి. మన మొదటి కథ ఈశ్వరానుగ్రహం. పురాణ కాలక్షేపమా? ఏమిటి కిషోర్ మీరు అనేది? ఈ రోజుల్లో అవన్నీ ఎవరు వింటారు? ఆశ్చర్యంగా ప్రశ్నించాడు శ్రీకాంత్. విన్నవాళ్లే వింటారు, వచ్చిన వాళ్లే వస్తారు. అయినా నేనేం దసరా నవరాత్రుల్లోనో పండగ రోజుల్లోనో న్యూ ఇయర్ డే రోజునో పెట్టమనడం లేదు. అందరం ఖాళీగానే ఉన్నాం, ఆయన మళ్ళీ రారుగా, అందుకే ఇప్పుడే పెడదాం. కిషోర్ కంఠంలో ఏదో పట్టుదల, అది గ్రహించాడు శ్రీకాంత్. కిషోర్ చాలా నెమ్మదైన వాడు, ఎవరి జోలికి వెళ్ళడు. తనేమో తన లెవలేమో. అంతేకాదు, గత 3 ఏళ్లుగా ఈ అసోసియేషన్లో ట్రెజరర్గా పనిచేస్తున్నాడు. అతను అడిగితే కాదనడానికి మనసు ఒప్పడం లేదు. అలా అని సరే అనేస్తే అవతల తను 10 మందికి సమాధానం చెప్పుకోవాలి. ఇబ్బందిగా ఉంది పరిస్థితి. కిషోర్ పట్టుపడుతున్నాడంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. అదేమిటో తెలిస్తే తన పని సులువు అవుతుంది. అందుకే అతన్నే అడిగేశాడు. ఏమిటి విషయం? హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారంటే ఏదో కారణం ఉండే ఉంటుంది. మీకు అభ్యంతరం లేకపోతే చెప్పండి అన్నాడు ఆదరంగా. కిషోర్ ఇబ్బందిగా కదిలాడు. తన ఆలోచనలు, తను చేసే పనులు ఎంతోమందికి హాస్యాస్పదంగా ఉంటాయి. పరాయి వాళ్ళెందుకు? భార్యే ఎగతాళి చేస్తుంది. చాదస్తం మనిషి మీరు. ఎప్పుడూ రాతి యుగంలో పుట్టాల్సిన మనిషి పొరపాటున ఇప్పుడు పుట్టేశారంటూనే ఉంటుంది. సంసారం సామరస్యంగా సాగాలంటే సర్దుకుపోవడం తప్పనిసరి కాబట్టి అటు భార్యకిష్టమైన రీతిలో నడుచుకుంటూనే కొంత సమయం తన సంతోషం కోసం కేటాయించుకుంటాడు. తనకు నచ్చిన పనులు చేసి ఆనందం తృప్తి పొందుతాడు. అందులో భాగమే ఇప్పుడు ఈ ప్రయత్నం. 4 రోజుల కిందట చిన్ననాటి స్నేహితుడు ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటూ నువ్వు వస్తే కానీ వీల్లేదంటే కుటుంబ సమేతంగా కలకత్తా నుంచి విజయవాడ వెళ్ళాడు. ఫంక్షన్ అయిపోయింది. మర్నాడు భార్య మంగళగిరి వెళ్ళి చీరలు కొనుక్కోవాలని ప్రోగ్రాం వేసింది. పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికి రావచ్చుంది. నువ్వు వెళ్ళు, నేను రాను అన్నాడు. ఈ మనిషిని తీసుకుని షాపింగ్కి వెళ్ళే కంటే ఒంటరిగా వెళ్ళడమే సుఖం అని ఆవిడ వెళ్ళిపోయింది. ఫ్రెండ్ నడిగి తను ఒక టాక్సీ తెప్పించుకున్నాడు. ఎక్కడికి వెళ్తారు సార్ అని అడిగాడు డ్రైవర్. కృష్ణాతీరం వెంట ఎక్కువ జనం లేని చోట్లకి తీసుకువెళ్ళు. చీకటి పడేదాకా తిప్పి తీసుకురా. నీ ఇష్టం, ఎక్కడికి తీసుకెళ్తావో మరి అనేసి కారెక్కాడు. డ్రైవర్ తలూపి కారు స్టార్ట్ చేశాడు. ఊరు దాటి చిన్న చిన్న ఊళ్ళలోంచి సాగింది వారి ప్రయాణం.
కృష్ణానదిని పలకరిస్తూ సాగుతోంది.
మార్గశిర మాసం ప్రారంభం. వాతావరణం ఆహ్లాదంగా ఉంది. పంట చేలు కోతలికి వచ్చి ఉన్నాయి. కిషోర్ మనసు గాల్లో తేలిపోతోంది. మధ్యలో ఒక చిన్న ఊళ్ళో ఆపి పాక హోటల్లో మెనపట్టు తిని కాఫీ తాగాడు. రోడ్డు పక్కనే ఉన్న చెరువులో పిల్లలు ఈత కొడుతుంటే ఆపి దిగాడు. వాళ్ళు, సార్ మీరు డబ్బులు ఇస్తే తామర పూలు తెచ్చిస్తాం అంటే అలాగే అన్నాడు.
వాళ్ళు పోటీలు పడి కోసుకొస్తే
వద్దనకుండా అన్నీ కొన్నాడు. 11 గంటలు దాటుతుండగా ఒక చిన్న ఊరు. అంత దూరాన కృష్ణమ్మ. ఆ ఒడ్డునే ఒక ఆలయం కనిపించింది. అదేం గుడి అని అడిగాడు. నేను ఎప్పుడూ వెళ్ళలేదు సార్, శివాలయమో రామాలయమో అయి ఉంటుంది అన్నాడు డ్రైవర్. గుడి తీసుంటుందా? మరో ప్రశ్న వేశాడు. ఏమో సార్, మూసేశారేమో, వెళ్ళి చూద్దామా అన్నాడు డ్రైవర్. పద వెళ్దాం అన్నాడు కిషోర్. కారు అటు మళ్ళింది. గుడి దాకా రోడ్డు ఉంది. తార్ రోడ్డు కాకపోయినా బాగానే ఉంది. 1/2 కిలోమీటర్ దూరం ఉంది కృష్ణానది. రేవు గుడి పక్కనే ఉన్నా నీళ్లు మాత్రం అంత దూరాన పారుతున్నాయి. గుడి చిన్నదే. ఇటీవలే తెల్ల సున్నం కొట్టించినట్టున్నారు. గుడి ముందు తెల్ల పెయింట్తో ముగ్గులున్నాయి. చిన్న నందీశ్వరుడి విగ్రహం. ఇది శివాలయం అని తెలియజేస్తోంది. అక్కడే గుడి వాకిలి దగ్గర కూర్చుని ఏదో చదువుకుంటున్న పూజారి వీళ్ళని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ వెంటనే ఆయన ముఖంలో ఆనందం. రండి బాబు రండి అంటూ లేచి ఉత్తరీయం భుజాన వేసుకున్నాడు. ఏమాలయం పూజారి గారు అని అడిగాడు కిషోర్. అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వరాలయం. చాలా మహిమగల స్వామి. కోరిన తడువుగానే భక్తుల కోరికలు తీర్చే స్వామి. అర్చన చేయించమంటారా అని అడిగాడు. సంకోచించాడు కిషోర్. కొబ్బరికాయ పూజా సామాగ్రి ఏమీ తాలేదు అన్నాడు. పర్వాలేదు, చేయించమంటే చేయిస్తాను అన్నాడు పూజారి. తను దారిలో కొన్న తామర పూలు ఇచ్చి అర్చన చేయించాడు.
పళ్ళెల్లో 50 రూపాయల నోటు వేశాడు.
ఆ నోటును భద్రంగా అక్కడే ఉన్న ఉండీలో వేశాడు పూజారి. మీకు తొందర పనిలేమీ లేకపోతే స్థల పురాణం వింటారా బాబు ఆశగా అడిగాడు.
భార్య వెంట ఉంటే చివాట్లు పెట్టేదే.
ప్రస్తుతం ఆ బాధ లేదు కాబట్టి సరే అన్నాడు. అతనికి అటువంటివి ఇష్టమే, చెప్పండి అన్నాడు స్థిమితంగా రాతి స్తంభానికి ఆనుకుని కూర్చుని. పూర్వం త్రేతాయుగంలో రామచంద్రులు వారు సీతాన్వేషణ చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట. దుఃఖంతో మునిగి ఉన్న ఆ స్వామిని చూసిన శివుని మనసు ద్రవించిపోయిందట. మానవ రూపంలో వచ్చి ఈ పవిత్ర క్షేత్రంలో శివుని ప్రతిష్ట చేసినట్లయితే నీ బాధలు తీరుతాయని సెలవిచ్చాడట అంటూ స్థల పురాణం చెప్పాడాయన.
శ్రద్ధగా విన్నాడు కిషోర్.
జేబులోంచి 50 రూపాయలు తీసి ఆయనకిచ్చాడు. శ్రద్ధగా అందుకుని కిషోర్ని ఆశీర్వదించాడు. మీరెక్కడ ఉంటారు అని అడిగాడు. చెప్పాడు కిషోర్. ఇక వెళ్ళొస్తాం అన్నాడు. గుడి మూసేసి నేను వెళ్తాను అన్నాడు పూజారి. ఊళ్ళో దాకా దిగబెడతాం రండి అన్నాడు కిషోర్. కారెక్కాడాయన.
భోజనాల వేళ అవుతోంది.
మీ భోజనం విషయం ఏమిటి అని అడిగాడు. ఎక్కడో దారిలో తినేస్తాం అన్నాడు కిషోర్. ఇక్కడెక్కడా ఏమీ దొరకో. మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో భోజనం చేయండి అన్నాడు పూజారి. డ్రైవర్ కూడా ఆయన్నే బలపరిచాడు. దగ్గరలో ఏమీ బాగుండవు, మీరు తినలేరు అన్నాడు. సరే అనక తప్పలేదు కిషోర్కి. పూజారి గారింటికి చేరారు. మంచినీళ్ళిచ్చి వంట ప్రయత్నం ప్రారంభించింది ఆయన ఇల్లాలు. వరండాలో నవారు మంచం వాల్చి కూచోబెట్టాడు. పక్కనే అరుగు మీద కూర్చున్నాడు. బోలెడన్ని కబుర్లు చెప్పుకున్నారు. పూజారి పేరు కాశీపతి. తన జీవితం గురించి వివరంగా చెప్పాడు ఆయన. తాత తండ్రి కూడా ఆ గుళ్ళోనే అర్చకులుగా పనిచేశారు. కాశీపతికి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకుని ఈ వృత్తిలోకి దింపడం ఇష్టం లేక హైదరాబాద్ పంపించారు. అక్కడ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇక స్థిరపడతాడనుకుంటున్న సమయంలో అనారోగ్యం పాలై చనిపోయాడు. కూతురు కొడుకు కంటే పెద్దది. పెళ్లి చేశాడు. అల్లుడు గాలివాటం మనిషి, దురలవాట్లు. కొంతకాలం సంసారం వెలగబెట్టి భార్యని నాలుగేళ్ల కొడుకుని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు. ఓ ఏడాది పాటు వెతికించి ఇక వెతకలేక వదిలేశాడు. ఉన్నాడో పోయాడో తెలియదు. కూతురు గుంటూరులో ఉంటుంది. వంట పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటోంది. మనవడిని అక్కడికి దగ్గరలోనే ఉన్న వేద పాఠశాలలో చేర్పించారు. విద్య, వసతి, భోజనం అన్నీ ఉచితమే అక్కడ. అంతా విని మరి మీకు జీవనం ఎలా? జీతం కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ వస్తాయా అని అడిగాడు కిషోర్. ఏమీ రావు. ఏమిటో ఇస్తామంటారు. ఆ కాగితం తీసుకురా, ఈ ధ్రువీకరణ పత్రం తీసుకురా అని సవాలక్ష ఆంక్షలు. ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయి మానేశాను. ఉన్నది మేమిద్దరం. ఇక్కడ ఏడాదంతా ఏమీ ఉండదు కానీ కార్తీక మాసంలో జనం బాగా వస్తారు. కృష్ణానదిలో స్నానం చేసి దేవుడికి అభిషేకాలు చేయించుకుంటారు. ఆ నెల రోజులు వచ్చిన దక్షిణ గ్రాసంతో ఏడాది గడిచిపోతుంది. కానీ ఈ ఏడాది అనుకోకుండా అవాంతరాలు వచ్చాయి. కార్తీక మాసం మొదలవగానే మా దాయాది ఒకరు పోయారు. సూతకం, పనికిరాదు. గుంటూరు కబురు పెడితే మా అమ్మాయి వేరే అతన్ని పంపించింది. శుద్ధి స్నానం అయిన 2 రోజులకి మా తమ్ముడి కోడలు ప్రసవించింది. పురిటి పట్టింపు, పనికిరాదు. కార్తీకంలో అలా జరగడం పెద్ద దెబ్బ. అప్పుడు గుడిలో పూజలు నిర్వహించిన కుర్రాడు మానవ ధర్మంగా నాకు ఏదో ముట్ట చెప్పాడు. కానీ అది ఏమూలకి? సరే, ఏం చేస్తాం, అంతా ఈశ్వరేచ్ఛ. ఏదో విధంగా కాలం గడుపుతున్నాం. అమ్మాయి ఆదుకుంటుంది అని చెప్తుండగానే వంటైంది. కాళ్ళు కడుక్కోండి, వడ్డిస్తున్నాను అంది ఆయన భార్య. మాట్లాడుకుంటూనే భోజనం చేశారు. దొడ్లో కాసిన వంకాయ కూర, చింతకాయ పచ్చడి, చారు, మజ్జిగ. చిన్నతనంలో అమ్మమ్మ ఇంట్లో తిన్న భోజనం గుర్తొచ్చింది కిషోర్కి. తృప్తిగా భోజనం చేశాడు. డ్రైవర్కి కూడా వరండాలో వడ్డించింది ఆవిడ. తినగానే ఏం వెళ్తారు, కాసేపు విశ్రాంతి తీసుకోండి అని మంచం మీద దుప్పటి పరిచాడు. నడుం వాల్చాడు కిషోర్. వెంటనే నిద్ర పట్టింది. 1 గంట తర్వాత డ్రైవర్ నిద్ర లేపాడు. కాఫీ తాగి వెళ్ళండి అన్నాడు కాశీపతి. పర్వాలేదు, దారిలో ఎక్కడైనా తాగుతాం అన్నాడు కిషోర్. భోజనానికి వాళ్ళకి ఏమైనా ఇవ్వాలా వద్దా అని మదన పడ్డాడు. ధైర్యం చేసి పర్సులోంచి డబ్బు తీసి ఇవ్వబోతే ఆయన చేతులు జోడించాడు. వద్దు బాబు, ఇబ్బందులున్నాయి. కానీ అతిథికి అన్నం పెట్టి డబ్బు తీసుకునే అంత కష్టంలో నేను అన్నాడు. వెంటనే చెయ్యి వెనక్కి తీసుకున్నాడు కిషోర్. మీ రుణం తీర్చుకోలేం అన్నాడు. నేను చెప్పింది గుర్తుందిగా, అవసరం అయితే ఫోన్ చేస్తాను అన్నాడు కాశీపతి. అలాగే తప్పకుండా, నా ఫోన్ నెంబర్ జాగ్రత్తగా పెట్టుకున్నారుగా అన్నాడు కిషోర్. అక్కడి నుంచి బయలుదేరి మరో మార్గం మీదుగా విజయవాడ చేరాడు. మర్నాడు కలకత్తా వచ్చేశాడు. తన రొటీన్లో పడిపోయాడు. హఠాత్తుగా ఒకరోజు మధ్యాహ్నం ఫోన్ వచ్చింది. అయ్యా, నేను కాశీపతిని అన్నాడు అవతల నుంచి. గబ్బాలన గుర్తు రాలేదు. ఎవరండి అన్నాడు. మీరు కిషోర్ గారేనా? ఆవేళ మా ఇంటికి వచ్చారు అనేసరికి గుర్తొచ్చింది. మీరా? బాగున్నారా అని యోగక్షేమాలు అడిగాడు. మీరిక్కడికి వచ్చినప్పుడు గంగా సంగమం గురించి చెప్పాను కదా. మీకు ఇబ్బంది కాకుండా ఉంటే బయలుదేరి వద్దామనుకుంటున్నాను అన్నాడు కాశీపతి. ఏం చెప్పాలో అర్థం కాలేదు కిషోర్కి. ఇది మీ నెంబరేనా అని అడిగాడు. నాది కాదు కానీ మా వాళ్ళదే అన్నాడు కాశీపతి. మీకు కాసేపట్లో ఫోన్ చేస్తాను అనేసి డిస్కనెక్ట్ చేశాడు కిషోర్. వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కాశీపతి ఒక విషయం ప్రస్తావించాడు. గంగా సంగమం కలకత్తాకి దగ్గరేనట కదా అని అడిగాడు. ఏమో, నేను వెళ్ళలేదు అన్నాడు కిషోర్. పరమ పవిత్రమైన స్థానం గంగానది, సాగరంలో సంగమించే స్థానం, సర్వ తీర్థాలు ఒక ఎత్తు. గంగా సంగమం ఒక ఎత్తు అంటారు. ఎలా వెళ్ళాలో కాస్త కనుక్కుని చెప్తారా అన్నాడు కాశీపతి. అయ్యో, దానికేం భాగ్యం, తప్పకుండా వస్తే మా ఇంటికి రండి అన్నాడు. ఆ మాట పట్టుకుని ఇప్పుడు ఫోన్ చేశాడు. ఆయన్ని ఇక్కడికి రప్పించి గంగాసాగర్ పంపించడం అంటే మాటలు కాదు. ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. కానీ అలా చేయడానికి మనసొప్పలేదు. తక్కువ స్థితిలో ఉన్నవారు ఏమాత్రం సంకోచించకుండా పెద్దవాళ్ళకి సాయం చేసేస్తారు. గొప్పవారికే ఆ సంకోచాలు. కిషోర్ కాస్త భిన్నమైన మనస్తత్వం కలవాడు కాబట్టి వెంటనే ఒక మనిషిని పిలిచి వివరాలు అడిగాడు. అరగంట తర్వాత కాశీపతికి ఫోన్ చేశాడు. వివరాలు కనుక్కున్నాను.
మకర సంక్రాంతికి లక్షలాదిగా వస్తారట.
పొద్దున్నే వెళ్తే రాత్రికి కానీ మర్నాడు పొద్దునే కానీ కలకత్తా వచ్చేయచ్చట అని చెప్పాడు. అవును, మకర సంక్రాంతి నాడు గంగా సంగమం స్నానం మహాపుణ్యం. ఆవేళకే వస్తాను. ఏ రైలెక్కి రావాలి వివరంగా చెప్తే అని మొహమాట పడుతూనే అడిగాడు. అలాగే వీలైతే ప్రయాణంలో వాడుకునేందుకు ఒక సెల్ ఫోన్ ఏర్పాటు చేసుకోండి, నాకు అందుబాటులో ఉంటారు అన్నాడు కిషోర్. కాశీపతి ఆనందం అంతా ఇంత కాదు. గంగా సంగమం వెళ్ళాలనేది ఆయన జీవిత ఆశయం. తండ్రి ప్రయత్నించి కూడా వెళ్ళలేకపోయాడు. అటువంటిది అనుకోకుండా తనకి ఈ అవకాశం వచ్చింది. అందుకే, అలాగే బాబుగారు, అంతదాకా ఈ నెంబర్కే చెయ్యండి అన్నాడు గద్గద కంఠంతో. కిషోర్కి మనసు బరువెక్కింది. పాపం ఎంత ఆనందపడుతున్నాడు అనుకుని సీరియస్గా ప్రయత్నాలు ప్రారంభించాడు. విజయవాడలో ఉన్న ఫ్రెండ్తో మాట్లాడాడు. అతను మెయిల్లో స్లీపర్లో రిజర్వేషన్ చేయించాడు. జనవరి 10న బయలుదేరి 11 పొద్దున్న కలకత్తా చేరేలా. కాశీపతి గుడి బాధ్యత ఒక 14 కుర్రాడికి అప్పగించి ప్రయాణానికి అన్నీ సర్దుకుని భార్యని గుంటూరులో కూతురి దగ్గర దించి విజయవాడ చేరాడు. అంతకుముందు ఊళ్ళో తెలిసిన వాళ్లను అడిగితే వాళ్ళు వాడకుండా పక్కన పడేసిన సెల్ ఫోన్ ఒకటి ఇచ్చారు. విజయవాడ స్టేషన్కి మనిషిని పంపించాడు కిషోర్ స్నేహితుడు. అతను కాశీపతిని కలిసి టికెట్ ఇచ్చాడు. రైలు ఎక్కించి వచ్చాడు. ఆ విషయం కిషోర్కి ఫోన్ చేసి చెప్పాడు అతను. టికెట్ డబ్బులు ఇచ్చేశారు ఆయన. వద్దన్నా వినలేదట అని చెప్పాడు. హౌరా స్టేషన్కి మనిషిని పంపించాడు కిషోర్. కిషోర్ బాలీగంజ్ ఏరియాలో ఓ పెద్ద అపార్ట్మెంట్లో ఉంటున్నాడు. ఊరు పేరు తెలియని మనిషికి కేవలం ముఖ పరిచయంతో ఇదంతా చేస్తున్నందుకు సణిగింది కిషోర్ భార్య. నీ మీద భారం ఏమీ పడదు, అంతా నేను చూసుకుంటాను అన్నాడు కిషోర్. ఆ బిల్డింగ్లో ఎవరింటికైనా అతిథులు వస్తే వాళ్ళ కోసం వసతి ఏర్పాటు ఉంది, అందులో ముందే బుక్ చేసి ఉంచాడు. రాగానే కాఫీ ఇచ్చి అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాడు కిషోర్ భార్య లావణ్య. ఇద్దరు పిల్లలు అనన్య, అభిజిత్ 12, 11 తరగతులు చదువుకుంటున్నారు. కాశీపతి ఇంట్లోకి రాగానే ముందుగా కిషోర్ చేతులు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాడు. మా అమ్మాయి నీకిమ్మంది అని ఒక ప్యాకెట్ లావణ్య చేతిలో పెట్టాడు. అరిసెలు, లడ్లు, జంతికలు ఉన్నాయి అందులో. ఆయన మర్యాద, మాట తీరు నచ్చాయి లావణ్యకి. ఉదయం పూట పలహారం అయ్యాక ఒక మనిషిని తోడిచ్చి ఊళ్ళోకి పంపించారు. తిరిగి రాత్రి 7 గంటలకి వచ్చాడు ఆయన. ఇంట్లోనే భోజనం ఏర్పాటు చేశారు. మీ ఊళ్ళో గుడి మీ స్వంతమా, మీరు అక్కడే ఉంటారా అని బోలెడన్ని ప్రశ్నలు వేశారు. ఏనాడు గుడి పూజారిని అంత దగ్గరగా చూడని పిల్లలు. ఆయన ఓపికగా సమాధానాలు చెప్పాడు. దేవుడి కథలొచ్చా మీకు అని అడిగారు. చాలా వచ్చు ఆయనకి చెప్పడం మొదలుపెట్టాడు. శ్రద్ధగా విన్నారు. ఇంకొకటి ఇంకొకటి అని కొసరుతుంటే ఇక చాలు పాపం, ఆయన అలసిపోయారు కిషోర్ మందలించాడు. పిల్లలతో పాటు వాళ్ళిద్దరూ కూడా విన్నారు. మర్నాడు పగటిపూట దక్షిణేశ్వరం వెళ్ళి కాళికాదేవి దర్శనం చేసుకువచ్చాడు ఆయన. ఆ రాత్రికే క్యాంపుకి పంపించారు. గంగాసాగర్ వెళ్ళే యాత్రికుల కోసం కలకత్తాలో క్యాంపులు నిర్వహిస్తారు. అక్కడ తెలిసిన వాళ్ళుంటే కాశీపతిని వాళ్ళకి అప్పగించారు. రాజస్థాన్ నుంచి వచ్చిన యాత్రికుల బస్సులో ఎక్కించారు కాశీపతిని. తెల్లవారుజామున బయలుదేరింది బస్సు. 4 గంటల ప్రయాణం. అక్కడ బస్సు దిగి బోటు ద్వారా ప్రయాణం, ఒడ్డున దిగి మళ్ళీ బస్సు ఎక్కి గంట ప్రయాణం. లక్షలాది మంది యాత్రికులు. అయినా బాగానే అయింది స్నానం. గంగా సంగమంలో మకర సంక్రాంతి నాడు స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు అంటారు. తృప్తిగా మునక వేశాడు కాశీపతి. ఆయన 15 తారీఖున తిరిగి వస్తాడు. 17 రాత్రి మెయిల్లో తిరుగు ప్రయాణం. 16న ఏదో సెలవు. పొద్దున్న పూట కాశీపతి గారి చేత పురాణ ప్రవచనం పెట్టించి 4 మంచి ముక్కలు చెప్పించాలని కిషోర్ ఆలోచన. అదే శ్రీకాంత్తో చెప్పాడు. విషయం ఏమిటని శ్రీకాంత్ అడగడంతో కాశీపతితో తన పరిచయం వగైరా వివరాలన్నీ టూకీగా చెప్పాడు. అంతా విని చిన్నగా నవ్వేశాడు శ్రీకాంత్. ఆయనకి సాయం చెయ్యాలనుకుంటే ఇంత హడావిడి ఎందుకు, తలా కొంచెం వేసుకుని ఆయన చేతుల్లో పెడితే సరిపోతుంది అన్నాడు. కిషోర్ మొహం ఎర్రబడిపోయింది. ఆయనకి అంత కర్మ ఏం పట్టలేదు. మీకలా అనిపించడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకడిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది, మరొకడిని చూస్తే మొత్త బుద్ధి వేస్తుంది అని సామెత చెప్పినట్టు కొంతమందిని చూస్తే మనందరికీ చులకన భావం. ఆ మధ్య ఒక సినిమా నటుడిని తీసుకొచ్చాం. రాను పోను ఖర్చులు, హోటల్లో బస, అదిగాక నగదు ఇచ్చాం. ఆయన గారు వచ్చి ఆడవాళ్ళు పిల్లలు ఉన్నారని చూడకుండా కుళ్ళు జోకులు వేసిపోయాడు. ప్రతి 7 ఎంతో కొంతమందిని ఆహ్వానిస్తున్నాం, సన్మానాలు చేస్తున్నాం, వాళ్ళంతా మేమింత పుచ్చుకుంటాం అని ఖచ్చితంగా చెప్తున్నారు. మనం ఇచ్చుకుంటున్నాం అన్నాడు ఆగ్రహంగా. శ్రీకాంత్కి కోపం వచ్చింది. ఇది మరీ బాగుందండి, వాళ్ళంతా పేరు ప్రతిష్ట ఉన్నవాళ్ళు అన్నాడు. ఈయనకి పేరు ప్రతిష్ట అంతగా లేకపోవచ్చు, కానీ
ప్రతిభ పుష్కలంగా ఉంది. ఆయన మాట్లాడుతుంటే మా పిల్లలు మేము కూడా మైమర్చిపోయి విన్నాం. అందుకే ఆయన చేత మాట్లాడిద్దామనుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి,
వేరే ఎక్కడైనా ఏర్పాటు చేయిస్తాను.
అంతేగాని ఒక పండితుడిని యాచకుడుగా భావించి పొరపాటు చేయకండి. శ్రీకాంత్ అలోంచుకున్నాడు. అప్పే, నా ఉద్దేశం అది కాదండి అని సర్ది చెప్పబోయాడు. పర్వాలేదులేండి, ఇందులో మీ తప్పేం లేదు, రోజులే అలా ఉన్నాయి.
అప్పుడెప్పుడో పూర్వకాలంలో
రాజులు పండితుల్ని గౌరవించేవారట. ఇప్పుడు అవన్నీ పోయాయి. పండితులంటే అందరికీ చులకని, వారి ప్రతిభ గుర్తించడం దేవుడెరుగు. వయసు మళ్ళిన పండితులకు పింఛనులు ఇవ్వడానికే ఏడ్చిపోతున్నాయి మన ప్రభుత్వాలు అన్నాడు కిషోర్. సర్లేండి, దేశాన్ని మనం బాగు చేయలేము కదా, కాశీపతి గారి చేత మాట్లాడిద్దాం. ఎంత ఇద్దాం? అసలు విషయంలోకి వచ్చాడు శ్రీకాంత్. రాజారావు గారితో మాట్లాడి మీరు నిర్ణయించండి అన్నాడు కిషోర్. వాళ్ళ అసోసియేషన్కి రాజారావు ప్రెసిడెంట్, శ్రీకాంత్ సెక్రటరీ. మొత్తానికి కాశీపతి ప్రవచనం ఏర్పాటైంది. ఆ బిల్డింగ్లో కింద ఒక హాల్ ఉంది, అక్కడ ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. పొద్దున్న 10:30కి అందరికీ ఆ సమాచారం అందజేయబడింది. 15వ తారీఖు మధ్యాహ్నం తిరిగొచ్చాడు కాశీపతి. ఆయన మొహంలో చెప్పలేనంత ఆనందం. రాగానే కిషోర్ చేతులు పట్టుకున్నాడు. బాబుగారు, మీ రుణం ఈ జన్మకి కాదు, 1000 జన్మలెత్తినా తీర్చుకోలేను. గంగా సంగమం యాత్ర చేయించారు, ఎన్నేళ్ల నుంచో అనుకుంటున్నాను. నా కోరిక తీరుతుందని కలలో కూడా అనుకోలేదు అన్నాడు. కిషోర్ మొహమాట పడిపోయాడు. నేను చేసింది ఏముందండి అన్నాడు. తరువాత మర్నాడు తను ఏర్పాటు చేసిన ప్రోగ్రాం గురించి చెప్పాడు. కాశీపతి కంగారు పడిపోయాడు. అదేమిటి బాబు, పెద్దలు ఎదుట నేనేం మాట్లాడతాను, నాకేం వచ్చు అన్నాడు. ఏం పర్వాలేదు, ఆవేళ నాకు స్థల పురాణం చెప్పారుగా, అదే చెప్పండి, మీ అనుభవాలు చెప్పండి అన్నాడు. కిషోర్ పిల్లలు తమ ఇంటికొచ్చిన ఆయన కథలు బాగా చెప్తారని తమ ఫ్రెండ్స్కి చెప్పారు. ఆ పిల్లలంతా అయితే మేము వస్తాం అన్నారు. కాశీపతిని 10:00కి హాల్కి తీసుకెళ్లాడు కిషోర్. మరి కాసేపటికి రాజారావు శ్రీకాంత్ వచ్చారు. 10:30కి జనం రాక మొదలైంది. 20 మంది దాకా వచ్చారు. అంతమందిని చూసి కాశీపతికి నోరెండిపోయింది. దేవుడిని తలుచుకుంటూ కూర్చున్నాడు. కార్యక్రమం ప్రారంభం అయింది. శ్రీకాంత్ స్వాగతం పలికాడు. కిషోర్ కాశీపతిని సభకు పరిచయం చేశాడు. మరికొంతమంది వచ్చి కూర్చున్నారు. కాశీపతి గారు మాట్లాడతారు అన్నాడు. కాశీపతి వేదిక మీద కిందనే మఠం వేసుకుని కూర్చున్నాడు. వందే శంభుమాపతిం అని ప్రార్థనతో ప్రారంభించాడు. ఏం చెప్పాలా అని సంకోచించిన కాశీపతికి మైకు అందుకున్నాక ఎక్కడా నట్టు పడలేదు. 3 తరాలుగా ఆ ఈశ్వరుడి సేవా భాగ్యం పొందిన వంశం మాది. మా తాతగారు, వారి పేరు కాశీపతి గారే, మహాభక్తులు. 3 సార్లు శివకోటి రాశారాయన. ఆయన మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తుంటే పరవశించిపోయేవారట అని పాత సంగతులు చెప్పాడు. శివుని మహత్యం గురించి చెప్పాడు. మార్కండేయుడు కథ చెప్పాడు. శ్రోతలు లీనమైపోయి వినసాగారు. మధ్య మధ్యలో స్తోత్రాలు పద్యాలతో అద్భుతంగా సాగిపోయింది. గంట క్షణంలా గడిచిపోయింది. చేతి వాచి చూసుకున్నాడు కాశీపతి. సభవారు నాకు 1.5 గంటల సమయం కేటాయించారు. 1.5 గంట అయిపోయింది. సభలో ఉన్న భక్తాగ్రేసరులు ఎవరైనా ఏదైనా ప్రశ్నించాలనుకున్నా, ఇంకేమైనా వినగోరినా చెప్పవలసిందిగా మనవి అన్నాడు. శ్రోతల్లోంచి సోమేశ్వరరావు లేచాడు. ఆయన వయసు 70 పైనే, కొడుకు దగ్గర ఉంటున్నాడు. అయ్యా, నా చిన్నతనంలో మా ఊరి గుడి పూజారి గారు ఈశ్వరుని సువర్ణ మాలాస్తోత్రం పాడేవారు, మీకు వచ్చా అది అని అడిగాడు. వచ్చు బాబుగారు, శంకర భగవత్పాదులు రచించిన అద్భుతమైన స్తోత్రం అది అన్నాడు కాశీపతి. వినిపించగలరా అడిగాడు సోమేశ్వరరావు. మహద్భాగ్యంగా భావించి వినిపిస్తాను అంటూ చేతులు జోడించి, ఇందులోని ప్రతి శ్లోకం అక్షరమాలలోని అక్షరాలతో ప్రారంభం అవుతుంది అని వివరణ ఇచ్చి ప్రారంభించాడు. అథ కథమపి మద్రసనాం త్వద్గుణ లైసర్వి శోధయామి విభో
సాంబ సదాశివ శంభో శంకర
శరణమే తవ చరణయుగం. పావుగంట పైన సాగింది ఆ స్తోత్రం. మంత్రముగ్ధులైపోయారు శ్రోతలు. సోమేశ్వరరావు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు. ఆయన ముగించగానే లేచి వెళ్ళి పర్సు తీసి కాశీపతి చేతుల్లో 500 నోటు ఉంచాడు. ఆయనకు వినయంగా నమస్కరించాడు కాశీపతి. ఆయన పేరు అడిగి తెలుసుకున్నాడు. శివభక్తులు శ్రీ సోమేశ్వరరావు గారు నన్ను ఆశీర్వదించి 500 రూపాయలు ఇచ్చారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించవలసిందిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను అన్నాడు కాశీపతి. అది చూసి మరికొంతమంది లేచారు. 100-200 ఎవరికి తోచింది వారు. మొత్తానికి అందరూ ఎంతో కొంత ఇచ్చారు. చదివింపులు పూర్తయ్యాక మరో 10 నిమిషాలు మాట్లాడి స్వస్తి వాక్యం పలికాడు కాశీపతి. అసోసియేషన్ తరఫున శాలువా కప్పి కవరు అందించాడు రాజారావు. కార్యక్రమం ముగిసాక అందరూ కాశీపతిని అభినందించారు. చాలా బాగుంది అన్నారు. కిషోర్కి ఎంతో తృప్తిగా అనిపించింది. ఇంటికొచ్చి భోజనం చేస్తుండగా కిషోర్కి ఫోన్ వచ్చింది. మరో తెలుగు అసోసియేషన్ వారు ఫోన్ చేశారు. ఏదో మంచి ప్రోగ్రాం పెట్టించారట కదా, ఆయన ఎవరు, ఎన్నాళ్ళుంటారు అని అడిగారు. మర్నాడు వెళ్ళిపోతున్నారని చెప్తే, ఇవాళ సాయంత్రం మాకు మంత్లీ మీటింగ్ ఉంది, అందులో మాట్లాడడానికి వీలు అవుతుందా అని అడిగారు. కాశీపతితో మాట్లాడి అలాగే తీసుకొస్తానని చెప్పాడు. అక్కడా గ్రాండ్ సక్సెస్. అక్కడా చదివింపులు బాగానే వచ్చాయి. వాళ్ళు కొంత పైకం ఇచ్చి సత్కరించారు. ఆ రాత్రి కిషోర్ ఇంట్లో భోజనాల సమయంలో పిల్లలు కాశీపతితో కబుర్లు మొదలుపెట్టారు. మరి మీరు చెప్పిన కథల్లో భక్తులు కష్టాల్లో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు వచ్చాడని చెప్పారు కదా, ఆ రోజుల్లో దేవుడు నిజంగా వచ్చేవాడా అని అడిగాడు అభిజిత్. ఆ రోజుల్లోనే కాదు, ఏ రోజుల్లో అయినా వస్తాడు చెప్పాడు కాశీపతి. అంటే ఇప్పుడు కూడా వస్తాడా, ఆశ్చర్యంగా అడిగింది అనన్య. ఎందుకు రాడు, తప్పకుండా వస్తాడు. అటువంటి ఇన్సిడెంట్స్ మీకేమైనా తెలుసా? ఇంకేదో ఎందుకు బాబు, మీ ఎదురుగానే ఉన్నానుగా నేను. ప్రతి 7 కార్తీక మాసంలో వచ్చే డబ్బు రాలేదు నాకు. డబ్బుకి బాగా ఇబ్బందిగా ఉంది. ఎవరినీ అడిగే అలవాటు లేదు. అడిగినా ఎవ్వరూ ఇవ్వరు. అయినా ఎదురుగా ఐశ్వర్యప్రదాయకుడైన ఈశ్వరుడిని పెట్టుకుని ఇంకెవరినో ఎందుకు అడగడం? నీవే దిక్కు, నన్ను గట్టెక్కించే భారం నీదే అని మొరపెట్టుకున్నాను. మీ నాన్నగారు మా ఊరు రావడం, మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడడం జరిగాయి. గంగా సంగమం గురించి చెబితే మా అమ్మాయి నన్ను ప్రోత్సహించింది. దారి ఖర్చులు నేనిస్తాను, వెళ్ళిరండి అంది. ఈ ఏడాది వద్దు, మరోసారి వెళ్తాలే అన్నా. మనం మన ఇబ్బందులు ఎప్పుడూ ఉండేవే. పై ఏటికి ఆ కిషోర్ గారు అక్కడుంటారో ఉండరో, వెళ్ళిరండి అని పట్టుబట్టింది. సరే, అవకాశం వచ్చినప్పుడు కాదనడం ఎందుకు అని బయలుదేరాను. నేను ఎన్ని రోజులుగానో కోరుకుంటున్న గంగా సంగమంలో స్నానం. అది మకర సంక్రాంతి నాడు జరిగినందుకే నా జన్మ ధన్యమని తృప్తి పడుతుంటే మీ నాన్నగారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఖర్చులకు సరిపడా డబ్బు తీసుకుని బయలుదేరిన నేను చేతి నిండా డబ్బుతో తిరిగి వెళ్తున్నాను. ఈ డబ్బు పొదుపుగా వాడుకుంటే కొంతకాలం గడిచిపోతుంది. ఈ ఏడు కృష్ణా పుష్కరాలు, అప్పుడు మళ్ళీ నాకు దక్షిణలు దానాలు సమకూరుతాయి. ఆ దైవం కృప ఎప్పుడూ భక్తుల మీద ఉంటుందనడానికి ఇంకేం నిదర్శనం కావాలి బాబు అన్నాడు ఆయన చిరునవ్వుతో. పిల్లలు ఆశ్చర్యపోయారు. కిషోర్ లావణ్య సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. మర్నాడు రైలెక్కించడానికి కుటుంబం అంతా స్టేషన్కి వెళ్ళారు. మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుని, పుష్కరాలకు మా ఊరే రండి, అంత రద్దీగా ఉండదు, ప్రశాంతంగా స్నానం దైవదర్శనం చేసుకోవచ్చు అని ఆహ్వానించి రైలెక్కాడు కాశీపతి. ఇదండి కథ. చాలా బాగుంది కదండి ఈ కథ. ఒక చిన్న విరామం తీసుకుని మళ్ళీ కలుసుకుందామండి.
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పునఃస్వాగతం అండి అక్షరాల పూదోటలోకి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. మనం రెండవ కథలోకి వచ్చేద్దామండి. కథ పేరు శ్రీదేవమ్మ గారి మామిడి తోరణం. శ్రీదేవమ్మ గారి విషయంలో ఏం చెయ్యాలా అని తలకాయలు బద్దలు కొట్టుకుంటున్న తరుణంలో దేవుడు పంపించినట్లు వెతుక్కుంటూ వచ్చింది సౌభాగ్యం. శ్రీదేవమ్మ గారికి 70 దాటాయి. ఆవిడ భర్త హయాంలో కట్టిన పెద్ద ఇల్లు ఉంది. ఆయన పోయాడు. ఆవిడ కొడుకులిద్దరూ కూతురు కూడా ఆ ఇంట్లోనే ఉంటున్నారు. అందరికీ ఆవిడంటే ఎనలేని భక్తి గౌరవము. ఆవిడ ఆరోగ్యంలో తేడా వచ్చింది. మతి మరుపు, తలాతోకాలేని పనులు చేయడం మొదలుపెట్టింది. డాక్టర్లు చూసి మేమేం చెయ్యలేం అని చేతులెత్తేశారు. పిల్లలు నైట్ షో సినిమాకి వెళ్ళొచ్చేసరికి శ్రీదేవమ్మ నిద్ర లేచి కాఫీ డికాషన్ వేసేసి పెద్ద సౌండ్తో వెంకటేశ్వర సుప్రభాతం పెట్టేసి గుమ్మం పెరడు బర్రు బర్రుమని చిమ్మి ముగ్గులేస్తూ ఉండేది. అదేమిటి, ఇంకా ఇప్పుడే 12 దాటింది, ఏమిటి ఇదంతా అంటే ఆవిడికి కోపం వచ్చేది. నెల సరుకులు తెచ్చిన మర్నాడే అర్ధరాత్రి పూట వంటింట్లోకి వెళ్ళి 5 కిలోల పిండి తడిపి పెట్టింది ఓ రోజు. అదేమిటమ్మా అంటే చిట్టిగాడి ఒడుగు ముహూర్తాలు పెట్టేశారు, అప్పడాలు వస్తుందా అంది. ఆవిడిని కాపాడుకోవడం, ఆవిడ మాటలు వినడం ఇంట్లోని వారికి శక్తికి మించిన పని అయిపోయింది. ఆవిడ వెంటే ఉండే మనిషి కోసం వెతకసాగారు. ఆ సమయంలో ఆ వార్త ఎవరి ద్వారానో విని వెతుక్కుంటూ వచ్చింది సౌభాగ్యం. ఆవిడ వయసు 50. ఊళ్ళో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఆవిడకో కొడుకున్నాడు, పేరు ఆనంద్. పేరు ఆనందే కానీ వాడి వల్ల తల్లికి వీసమంత ఆనందం లేదు. సరికదా తలనొప్పి. డిగ్రీ దాకా చదివాడు, ఉద్యోగంలో చేరను, వ్యాపారం చెయ్యను అని కుండ బద్దలు కొట్టి చెప్పాడు. సినిమా రంగంలో కానీ టీవీ రంగంలో కానీ ప్రవేశించి పెద్దవాడైపోవాలని ఆశ. అప్పుడెప్పుడో ఎవరో జ్యోతిష్యుడు ఇతని హస్తం చూసి అదృష్టరేఖ జెర్రిగొడ్డులా ఉంది, పైకొస్తావు అన్నాడుట. దాంతో మరింత నమ్మకం ఏర్పడింది. హైదరాబాద్లో అతనికి కొంతమంది మిత్రులున్నారు. వాళ్ళు ఇంకా ప్రయత్నాలు దశలోనే ఉన్నారు. హైదరాబాద్కి తమ ఊరికి తిరుగుతూ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాడు ఆనంద్. అటువంటి పరిస్థితులలో వసతి భోజనం ఉచితం, అదీగాక కొంత జీతం కూడా ఇస్తాం అని శ్రీదేవమ్మ గారి పిల్లలు వెతకడం, వారికి వీరికి ఏదో బీరకాయ పీచు బంధుత్వం కూడా ఉంది. సౌభాగ్యం మాట మంచితనం చూడగానే నచ్చాయి వాళ్ళకి. నాతో పాటు నా సుపుత్రుడు కూడా ఉంటాడు అంది సౌభాగ్యం. ఆనంద్ని యగాదిగా చూశారు వాళ్ళు. చురుగ్గా చాకులా ఉన్నాడు కుర్రాడు. ఏం చేస్తున్నావు అంటే ఇలా ప్రయత్నాలు చేస్తున్నాను అని చెప్పాడు. పొద్దున్నే వెళ్ళి ఏ రాత్రికో వస్తాడు, ఇంటి పట్టున ఉండడు అంది సౌభాగ్యం. ఇంటివారికి ఏమీ అభ్యంతరం అనిపించలేదు. కుర్రవాడు ఏదైనా అవసరం పడితే ఆదుకుంటాడు అనుకున్నారు. ఇంట్లోనే ఓ గది ఇచ్చారు వాళ్ళకి. సౌభాగ్యం దినం అస్తమానం శ్రీదేవమ్మని కనిపెట్టుకుని ఉండేది. ఆనంద్ తన ప్రయత్నాల్లో ఉన్నాడు. అతనికి రచనలంటే మక్కువ. ఏదైనా సీరియల్కి స్క్రిప్ట్ రాయాలని ఆశ. అలా అని దానికోసమే పట్టుబట్టి కూర్చోకుండా ఏ పని దొరికినా చేస్తాడు. ప్రస్తుతం ఒక రచయిత దగ్గర పని దొరికింది. అతని వెంట ఉండడం, చెప్పిన పని చెయ్యడం, రోజుకి 50 చేతిలో పెడుతున్నాడు. అతను బస్ పాస్ ఇచ్చాడు, భోజనం కూడా పెడుతున్నాడు. ఆ రచయిత ఒక ఛానల్ వారికి కథ వినిపించే పనిలో ఉన్నాడు. ఛానల్ వారికి కథ వినిపించి ఓకే అనిపించుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగిస్తారు. వాళ్ళకేం కావాలో వాళ్ళకే తెలియదు. కాలుకేస్తే వేలికేసి, వేలికేస్తే కాలుకేసి కాల్చుకు తింటారు. ఆవకాయ అందరూ ఇష్టపడతారు కాబట్టి అదే కావాలి. కానీ మూస పద్ధతిలో ఆవపిండి, కారం, ఉప్పు కాకుండా వేరే పదార్థాలు వాడాలి. అలా అన్నారు కదా అని ఏ నువ్వు పిండో, నార్త్ ఇండియన్ మసాలానో వేసి పెడతామంటే కొత్తదనాన్ని ప్రజలు ఇష్టపడతారో లేదో అని సందేహం. అలా ఉంటుంది వారి వ్యవహారం. అటు పాత వద్దు, ఇటు కొత్త వద్దు, చమక్మని మెరిసే కథ కావాలి. అది దొరకడం మహాకష్టం. కానీ ఒకసారి వారికి కథ నచ్చి అవకాశం వస్తే రచయితకి జాక్పాట్ తగిలినట్టే. అందుకే కాళ్ళరిగేలా వాళ్ళ చుట్టూ తిరుగుతూ, దవడలు పడిపోయేలా కథలు చెప్తూ ఉంటారు రచయితలు. ఆనంద్ బాస్ ప్రస్తుతం అదే పనిలో తిరుగుతున్నాడు. ఆయనతో తిరిగి ఆయన పడే పాటలన్నీ దగ్గర ఉండి చూసి పరిస్థితిని ఆకళింపు చేసుకుంటున్నాడు ఆనంద్. జీవితం భలే చిత్రమైనది. ఎప్పుడు అదృష్టం తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. సిరిదా వచ్చిన వచ్చున సలిలితముగా నారికేళ సలిలము భంగిన్ అని సుమతి శతకకారుడు చెప్పకనే చెప్పాడుగా. ఆనంద్ విషయంలోనూ అదే జరిగింది. ఊహించని దారిలోంచి వచ్చింది అదృష్టం. అలా ఇలా కాదు, దాంతో అతని దశ తిరిగిపోయింది. అది ఎట్లా జరిగిందంటే, మామూలుగా ప్రతిరోజు సౌభాగ్యం శ్రీదేవమ్మకు తోడుగా పడుకుంటుంది. పేరుకే పడుకోవడం కానీ ఆ ముసలావిడ నిద్రపోదు. చీటికీ మాటికి లేపుతూనే ఉంటుంది, ఏవో కబుర్లు చెప్తుంది. ఆవేళ పాపం సౌభాగ్యకి ఒళ్ళు నొప్పులు, తలనొప్పి. ఇంట్లో వాళ్ళంతా పొరుగూరు పెళ్ళికి వెళ్ళారు. మామూలుగా రాత్రి 8 వచ్చాడు ఆనంద్. ఇంట్లో పరిస్థితి గమనించాడు. నువ్వు మాత్ర వేసుకుని పడుకో అమ్మా, బామ్మగారి దగ్గర నేనుంటానులే అన్నాడు. ఆవిడ ప్రాణం లేచొచ్చింది. మాత్ర వేసుకుని పాలు తాగి నిశ్చింతగా నిద్రపోయింది. శ్రీదేవమ్మ మంచం పక్కనే చేప పరుచుకుని పడుకున్నాడు ఆనంద్. ఇలా కునుకు పట్టిందో లేదో పిలిచింది శ్రీదేవమ్మ. కాసిని నీళ్ళివ్వరా అబ్బాయి అంది. మంచినీళ్ళిచ్చి ఇంకా పడుకోలేదా బామ్మ అని అడిగాడు. ఎలా పడుకుంటాన్రా, అవతల నా మీద బోలెడంత కుట్ర పన్నుతుంటేను అందావిడ. అర్థం కాలేదు ఆనంద్కి. కుట్రా అంటూ ఆవిడనే అడిగాడు. అవున్రా అటు చూడు అని గోడవైపు చూపించింది. చూశాడు, నైట్ లైట్, దాని పక్కన ఓ బల్లి ఉంది. ఏముంది బామ్మ? బల్లి అదేం చెయ్యదు అన్నాడు. చిన్నగా నవ్విందావిడ. నీ తలకాయ బల్లి కాదు, భక్తవత్సలం అంది. ఆనంద్కి అర్థం కాలేదు. భక్తవత్సలమా, వాడెవడు? అయోమయంగా అడిగాడు. అదో పెద్ద కథ. భక్తవత్సలం మా నాన్నకి వేలు విడిచిన మేనత్త కొడుకు. మీకు భాగస్వామిగా ఉంటా అని చేరి మా నాన్నని మోసం చేసి ముంచేశాడు. మా నాన్న వాడి మీద కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పారేశారు. కోర్టులో 10 ఏళ్ల కఠిన శిక్ష పడింది. ఇంకెవరైనా అయితే నా పాపానికి తగిన శాస్తి జరిగింది అని ఊరుకునే వాళ్ళే. వాడలా కాదు కదా. అవమానం భరించలేక జైల్లోనే చెట్టుకు ఉరేసుకుని చచ్చిపోయాడు. చచ్చినవాడు నేరుగా నరకానికి పోయి ఏడవచ్చు కదా, వీడు దుర్మార్గుడాయేను. అందుకే ఇలా బల్లిగా మారి మా మీద కక్ష తీర్చుకోవాలని గత 40 ఏళ్లగా మా వెంట తిరుగుతున్నాడు అందావిడ. ఆనంద్కి నవ్వాగలేదు. ఆ బల్లి భక్తవత్సలమని నీకెలా తెలుసు బామ్మ అన్నాడు. ఆ మాట వాడే చెప్పాడు. నేను భక్తవత్సలాన్ని, మీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తా అన్నాడు. నా దగ్గరే కాదు రోయ్, అమెరికాలో ఉన్న నా పెద్ద తమ్ముడి దగ్గరికి, ఆస్ట్రేలియాలో ఉన్న నా చెల్లెలి దగ్గరికి, బొంబాయిలో ఉన్న నా చిన్న తమ్ముడి దగ్గరికి కూడా వెళ్ళి ఇలాగే మనిషి భాషలో చెప్పాడు. ఈ భక్తవత్సలం అన్ని దేశాలు అన్ని ఊళ్ళు తిరుగుతుంటాడా బామ్మ అని అడిగాడు ఆనంద్. ఎందుకు తిరగడు, బల్లి వెధవ. వాడికి వీసా కావాలా, పాస్పోర్ట్ కావాలా, టికెట్ కూడా కొనక్కర్లేదుగా, ఎక్కడికైనా వెళ్తాడు అందావిడ. ఈసారి నవ్వలేదు ఆనంద్. మరి ఈ బల్లి ఇన్నేళ్లుగా మీ చుట్టూ తిరుగుతున్నా పగ తీర్చుకోలేదా అడిగాడు. ఏడిశాడు వెధవ. మాకు మరకట మహాన్న స్వామివారి అండదండలున్నాయి. మరకట మహాన్న స్వామ వాడెవడు? చెంపలేసుకోరా వెధవా, ఆయన మహానుభావుడు. వాడు గీడు అంటే కళ్ళు పోతాయి అందావిడ భక్తిగా లెంపలేసుకుని. సర్లే, పొరపాటైంది. వారెవరు? మహామాంత్రికుడు. భూత ప్రేత పిశాచాలన్నీ ఆయన ఆధీనంలోనే ఉంటాయి. ధాకిని వాళ్ళింట్లో గిన్నెలు తోమి ఇల్లు తుడిచిపోతుంది, కపాలిక వంట చేసిపోతుంది. బేతాళుడు పొద్దున్నే వచ్చి పాలు పేపరు ఇచ్చిపోతాడు. ఓహో, అలాగా, ఒళ్ళంతా చెవులు చేసుకుని వినసాగాడు ఆనంద్. ఆయన మా కుటుంబానికి ఫ్యామిలీ మాంత్రికుడు. ఆయన ఈ కుట్ర కనిపెట్టి దానికి విరుగుడు చేశాడు. అంటే తాయెత్తులు కట్టాడా బామ్మ? ఆయన తాయెత్తులు ఎందుకు కడతాడ్రా? అదిగో ఆ కిటికీలో ఏముందో చూడు అంది. అటు చూశాడు. కిటికీలో ఓ పిల్లి పడుకుని ఉంది. పిల్లి ఉంది బామ్మ. పిల్లి కాదురా, పిచ్చి సన్నాసి, వాడు పినాకపాణి అందావిడ గర్వంగా. పినాకపాణా? అతడెవరు? పినాకపాణి మా తాతగారు దగ్గర పెద్ద గుమాస్తా. మా కుటుంబం అంటే తగని విశ్వాసం. ఎప్పుడైతే భక్తవత్సలం బలి రూపం దాల్చి మా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడో మరకట మహాన్న స్వామివారు, ఆ సమయంలో మరణించిన పినాకపాణి ఆత్మను ఈ పిల్లి శరీరంలో ప్రవేశపెట్టారు. భక్తవత్సలం బలి రూపంలో ఎక్కడికి వెళ్తే పినాకపాణి పిల్లి రూపంలో అక్కడికి వచ్చి అతడి ఎత్తులన్నీ చిత్తు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆవలించి ఇక పడుకుంటానేం అని నడుం వాల్చింది శ్రీదేవమ్మ. ఆనంద్ మనసులో చెప్పలేనంత ఉద్వేగం. యురేక మనసులో మంచి ఆలోచన రూపుదిద్దుకుంటోంది. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అని సామెత చెప్పినట్లు మర్నాడో విచిత్రం జరిగింది. ఆవేళ మధ్యాహ్నం ఆనందిని వెంటబెట్టుకుని ఛానల్ ఆఫీస్కు వెళ్ళాడు ఆనంద్ భాస్. షరా మామూలే ఆవేశపడిపోతూ అమిత ఉద్వేగంతో కథ వినిపించాడు. అంతా విని చ అని పెదవి విరిచారు ఛానల్ వాళ్ళు. ఆ రచయితకి ఓర్పు నశించిపోయింది. విసురుగా బయటకొచ్చేశాడు. గతంలో 2 సీరియల్స్కి రాశాను, ఇంత యాతన ఎప్పుడూ పడలేదు. ఎన్ని కథలు చెప్పినా ఆవలిస్తుంటే నేనెక్కడ చచ్చేది? ఇక నా వల్ల కాదు, వేరే చోట ట్రై చేస్తాను అనేసి ఆ కాగితాలు విసిరి కొట్టాడు.
అవి భద్రంగా ఏరుకుని ఆయన్ని అనుసరించాడు ఆనంద్.
ఆనంద్ వంక చిరాగ్గా చూశాడు ఆయన. ఏమిటో, నీ అసిస్టెన్స్ నాకు అచ్చి రాలేదు,
నువ్వింకెక్కడైనా పని చూసుకో
అని 200 చేతిలో పెట్టి వెళ్ళిపోయాడు. ఉద్యోగం ఊడిపోయిందని ఏ బాధపడలేదు ఆనంద్. 10 ఆ ఛానల్కి వెళ్ళాడు కాబట్టి ఆ పరిచయం ఆధారంగా కాళ్ళావేళ్లా పడి నా దగ్గర స్టోరీ లైన్ ఉంది అని మొత్తుకున్నాడు. ఆ ఛానల్ వాళ్ళు దీనస్థితిలోనే ఉన్నారు. అవతల ఓ సీరియల్ ఆఖరి దశకి వచ్చేసింది. అప్పటికే సాగదీసి చచ్చి సతమతమైన వాళ్ళు ఇక మా వల్ల కాదు అని చేతులెత్తేశారు. ఆ స్పాట్లో అర్జెంటుగా వేరే సీరియల్ వేసుకోవాలి, అందుకే సరే కథ వింటాం అన్నారు. వాళ్ళకు కావాల్సింది కథ, అది ఎవరు చెప్తేనే? కొత్తవాడైతే మరీ మంచిది, ఫ్రెష్గా ఆలోచిస్తాడు, పారితోషికం కూడా తక్కువే ఇవ్వచ్చు. ఫలానా టైంకి రమ్మన్నారు.
పక్కడుబందీగా సినాప్సిస్ తయారు చేసుకుని వెళ్ళాడు ఆనంద్.
మొదటి 5 ఛానల్ వాళ్ళు ప్లాట్ అయిపోయారు. మనిషి బల్లిగా మరో మనిషి పిల్లిగా మారడం సరికొత్త పాయింట్. అది చాలు, 13 సింగిల్ లైన్ ఆర్డర్ వేసుకురా అన్నారు. అది ఓకే అయింది. ఇచ్చిపుచ్చుకోవడాలు మాట్లాడుకునే డైలాగ్ వెర్షన్ రాయమన్నారు. అది ఓకే అయింది. ఇక చెప్పేదేముంది? భక్తవత్సలం, పినాకపాణి, మరకట మహాన్ స్వామి ముచ్చటగా ఆ 3 ముఖ్య పాత్రలు. మొదటి రోజు బామ్మగారికి సాయంగా పడుకున్నాడు. మర్నాటి నుంచి అదే దినచర్యగా మార్చుకున్నాడు. కొడుకు నిర్ణయంతో కొండక్కినట్లు అయింది సౌభాగ్యం. నిశ్చింతగా గుర్రెట్టి నిద్రపోతోంది. ఇక శ్రీదేవమ్మ ఆనంద్ వాళ్ళదే రాజ్యం. ఈ బల్లి పిల్లి కథ విన్న మర్నాడే ఆవిడిని అడిగాడు, భక్తవత్సలం రాలేదేం బామ్మ, పినాకపాణి లేరు, ఏమయ్యాడు అంటే ఆశ్చర్యంగా చూసిందావిడ. ఎవర్రా వాళ్ళు, నీ ఫ్రెండ్సా అంది. ఇవాళ చెప్పింది మర్నాటికి మర్చిపోతుంది ఈవిడ, అది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. ఆవిడిని మాటల్లో పెడితే ఇంకా కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. ఆవిడికి మందారవల్లి అనే ఓ ఫ్రెండ్ ఉండేదిట. ఆవిడిని పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకు శ్రీదేవమ్మని పెళ్లి చేసుకున్నాడట. దాంతో ఆవిడ కక్షగట్టి చేతబడి చేయించిందట. శ్రీదేవి వాళ్ళ అమ్మ కూడా శ్మశానానికి వెళ్ళి క్షుద్ర విద్యలు నేర్చుకుని తిప్పి కొట్టిందట. అలా రోజుకో ఇన్సిడెంట్. ఆనందానికి పట్టుపగ్గాలు లేవు. ఓ 25 ఎపిసోడ్లు హరికథలో పిట్టకథల్లా సైడ్ ట్రాక్లో ఓ కథ నడిపి అది ముగించేసి అవతల పారేసి ఇంకొకటి అందుకోవచ్చు. మెయిన్ కథ ఓ పక్కన ఉండనే ఉంటుంది. ఆనంద్ రాసిన సీరియల్ 6 షూటింగ్ పూర్తి చేసుకుంది. పేరు మామిడి తోరణం. ఆనందే పెట్టాడు. గత కొన్నేళ్లుగా అన్ని సీరియల్స్ చూసి ఉన్నాడేమో. సీరియల్స్లో లోటుపాట్లన్నీ తెలుసు అతనికి. పేరుకి కథకి సంబంధం ఉండకూడదు. ఆనందమయమైన సంసారం అని పేరున్న సీరియల్లో అనుక్షణం కొట్టుకు చావడమే.
ఆదిలక్ష్మి వంటి అత్తగారు సీరియల్లో అత్తగారు తెల్లారే లేచి స్నానం పానం ముగించి ఏ కోడల్ని ఎలా చంపాలా అని పథకాలు వేస్తూ ఉంటుంది. అది ఆవిడ దినచర్య.
7 అడుగులు 7 జన్మలు సీరియల్లో ఏ జంట తిన్నగా కాపురం చేసి ఆడవదు. కాబట్టి ఇదంతా అధ్యయనం చేసి తన సీరియల్కి మామిడి తోరణం అని పేరు నిర్ణయించాడు. మామిడి తోరణం సీరియల్ హోరెత్తించే ప్రకటనల అవాంతరం ప్రముఖ ఛానల్లో ప్రారంభం అయింది.
జనాన్ని ఆకర్షించసాగింది. మామూలు సీరియల్ చూసేవాళ్ళకి అర్థం కాదు, కానీ మామిడి తోరణం తీసేవాళ్ళకి కూడా అర్థం కావడం లేదు. అయోమయం, అర్ధాంతర న్యాసం.
ఎప్పుడే మలుపు తిరుగుతుందో తెలియదు. బతికున్న పాత్ర చచ్చిపోతుంది,
చచ్చిపోయిన పాత్ర మంత్రశక్తితో మళ్ళీ బతికి వచ్చేస్తోంది.
ఈ పాత్ర ఎన్నాళ్ళుంటుంది అని రచయిత ఆనందిని అడిగితే అతను గంభీరంగా నవ్వి ఊరుకుంటాడు. అతనికి మాత్రం ఏం తెలుసు పాపం. ఆ సీరియల్కి గోస్ట్ రైటర్ వేరే ఉందిగా, మరి ఆవిడేం చెప్తే దాన్ని బట్టి రాసుకుంటాడు ఈ రచయిత. ఆవిడ దయ వీళ్ళ అదృష్టం. రోడ్డు పక్కన మిర్చి బండివాడు ఏ పూట సరుకు ఆ పూట కొనుక్కొచ్చి బజ్జీలు వేసి అమ్మేసి సాయంత్రం బండి కట్టేసి ఇంటికెళ్ళిపోయినట్లు ఉంది ఆ సీరియల్ వ్యవహారం. ఏమున్నా ఏం లేకపోయినా మామిడి తోరణం యూనిట్ వారి అదృష్టం బాగుండడం వల్ల ఆ సీరియల్ జనాధారణ పొందింది, మంచి టీఆర్పీ రేటింగ్ సంపాదించుకుంది. ముఖ్యంగా భల్లి భక్తవత్సలం, పిల్లి పినాకపాణి పాత్రలు హిట్ అయ్యాయి. ఛానల్ వాళ్ళు కూడా ఆనందించారు. ఈ మాత్రం నిలబడిందంటే కళ్ళు మూసుకుని ఓ 5 ఏళ్లపాటు లాగేయచ్చు. ఆనందికి తృప్తిగా ఉంది. తను అనుకున్నది సాధించినందుకు సంతోషంతో పొంగిపోతున్నాడు. నిజానికి పాపం అతను చాలా కష్టపడుతున్నాడు. బామ్మ చెప్పినవన్నీ ఈ కాలానికి అనుగుణంగా రాయాలి కదా. ఆవిడ మా ఇంట్లో వంటావిడ గన్నేరు పప్పేసి పచ్చడి నూరి కోడలికి పెట్టి చంపేసింది అని చెప్తే అది మార్చి అత్తగారి పాత్ర పని మనిషిని పిలిచి 50 రూపాయలిచ్చి 10 రూపాయల కొత్తిమీర 5 రూపాయల కరివేపాకు మిగిలిన డబ్బుకు విషము పట్రా అనే విషం తెప్పించి కాఫీలో కలిపి కోడలికిస్తుంది. అలా చాకచక్యంగా కథ నడిపిస్తున్నాడు. అతని ప్రతిభ కనిపెట్టి మరో సీరియల్ రాయమని అవకాశం వచ్చింది, కానీ అతను ఒప్పుకోలేదు. ఇదంతా బామ్మ ప్రతిభ. ఆమె ప్రభావం నుంచి బయటపడి తనంతట తను ఇంత పటిష్టంగా రాయగలిగే స్థితికి చేరుకుని అప్పుడు సొంతంగా ఓ సీరియల్ రాయొచ్చు. మామిడి తోరణం సీరియల్ పుణ్యమా అని ఆనంద్కి మంచి పేరే వచ్చింది. అటు మాంత్రికులు మహిమలు పరకాయ ప్రవేశం, ఇటు పార్కుల్లో షికార్లు మాల్స్లో షాపింగ్లు కలబోసి నడుస్తున్న సీరియల్ జనాన్ని ఆకట్టుకుంది. విడవకుండా చూస్తున్నారు. శ్రీదేవమ్మ గారిని ఆనంద్ ప్రత్యక్ష దైవంలా చూసుకుంటున్నాడు. ఆవిడ కోసం మెత్తటి చీరలు కొనిపెట్టాడు, స్వీట్లు పళ్ళు పట్టుకొచ్చిస్తాడు. శ్రీదేవమ్మ పిల్లలకి చాలా సంతోషంగా ఉంది. మామిడి తోరణం రచయిత ఆనంద్ మావాడే అని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక సౌభాగ్యం ఆనందం అంతా ఇంతా కాదు, పుత్రోత్సాహంతో పొంగిపోతోంది. అంత పేరు తెచ్చుకుని బాగా సంపాదించుకుంటున్నా తల్లి మీద ప్రేమతో తనకి సాయం చేస్తూనే ఉన్నాడు. పగలంతా పెద్దావిడిని తాను చూసుకున్నా రాత్రి డ్యూటీ కొడుకే తీసుకోవడంతో ఆవిడ పని సులువు అయింది. ఎంత ఆలస్యంగా వచ్చినా బామ్మ భారం తన మీదే వేసుకుంటాడు. పోన్లేరా నాయనా, ఈ పూటకి నువ్వు హాయిగా నిద్రపో, అలసిపోయి వచ్చావు. బామకి సాయం నేను పడుకుంటానులే అన్నా వినిపించుకోడు. ఎందుకు వినిపించుకుంటాడు? శ్రీదేవమ్మ బాధ్యత ఇంకొకరికి అప్పగిస్తే అవతల మామిడి తోరణం కాస్త వాడిపోతుంది. బామ్మ బాధ్యత ఎవరికి ఇవ్వడు సరికదా. రోజూ పొద్దున్న లేవగానే భగవంతుడా, ఇంతకాలం బండి లాగిన బామ్మ ఇదే స్థితిలో మరికొంతకాలం జీవించేలా చూడు అని దండం పెట్టుకుంటాడు. అదండి కథ. చాలా బాగుంది కదండి. ఇక అక్షరాల పూదోటలో సమయం కావచ్చింది. మనం ఎన్నో భావ కుసుమాల పరిమళాలు ఆస్వాదించాం కదండి. మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి కలుసుకుందామండి. థ్యాంక్ యూ.
ఇంతవరకు మీరు విన్నారు ఆర్జే లలిత గారి అక్షరాల పూదోట కార్యక్రమం జూన్ 29 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer. The views, comments and conclusions in the following program, either expressed or implied, are those of the hosts and not necessarily the beliefs of MyEnd Media. All the material presented by the hosts is warranted by the hosts that the work is their original contribution or they have obtained proper permissions from the original contributors and it is free from any copyright infringements. At certain times, the hosts may express their views, which may be slightly or extremely biased and hence listeners' discretion is advised.